ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఆగస్ట్ 29వ తేదీ 2002 సంవత్సరం, సరిగ్గా ఇదే రోజు 11 క్రితం సాయి భగవానుడు మన రేడియో సాయి స్టూడియోకి విచ్చేసి, అంటే ప్రస్తుతం మీరు వింటున్న ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న స్టూడియో నుండి వచ్చి ఇక్కడ సేవ చేసేవారిని, సాంకేతిక సామగ్రిని, ఈ యావత్ స్థలాన్నంతా తమ దివ్య స్పర్శతో పునీతం చేసి ఒక మహత్తరమైన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. శ్రీ గోపాల్ శ్రీనివాసన్ గారి ఆధ్వర్యంలో స్వామి ఆజ్ఞ మేరకు తయారు చేయబడిన ఈ రేడియో సాయి స్టూడియో పూర్వం EHV బిల్డింగ్ గా ఉండేది, అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ గా. ఆనాడు స్వామి ప్రసాదించిన ఆస్ఫూర్తితో, అనుగ్రహించిన ఆశీర్వాదముల వర్షముల వల్ల మనం ఈ రేడియో సాయి అనే మాధ్యమం ద్వారా స్వామివారి దివ్య ప్రేమ సందేశాన్ని వింటూ ప్రతిరోజు దాన్ని ఆస్వాదిస్తూ ఆనందించగలుగుతున్నాం. ఆనాడు స్వామి ఇక్కడ సిబ్బందితో సంభాషిస్తూ ఎన్నో సూక్ష్మమైన విషయాలను వెల్లడి చేశారు. స్వామి మాట్లాడుతూ, స్వామి దివ్య సందేశం ఇదే స్థలం నుంచి నేల 4 చెరువులకు విస్తృతంగా వ్యాప్తమవుతుందన్న తమ సంకల్పాన్ని విస్పష్టం చేశారు. ఈనాడు నిజంగా ఈ స్థలం, ఈ రేడియో సాయి ఉన్న స్థలం ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ నే ప్రపంచమంతటికీ ప్రచారం చేస్తుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్వామి ప్రసాదించిన ఆనాటి ఉపన్యాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఈనాడు మననం చేసుకుందాం. స్వామన్నారు, ఎంతో ధనం ఖర్చుపెట్టి విదేశాలకు వెళ్లి మన ప్రశాంత నిలయం యొక్క ప్రభావాన్ని జగత్తుకు ప్రకటించే నిమిత్తమై శ్రీ గోపాల్ శ్రీనివాసన్ అనేక విధములైనటువంటి ప్రయత్నాలు చేసి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మీకందించారు. వీటిని సద్వినియోగపరుచుకుని తగిన శీఘ్ర కాలంలోనే ఇది డెవలప్ చేసి దీనిని ఆదర్శంగా అందించాలి, ఈ దేశానికి ఆదర్శంగా అందించాలి, ఇది మీరు చేయవలసినటువంటి పని అని అన్నారు. ఇంకా కొనసాగిస్తూ, స్వామి పిల్లలు చాలా క్లెవర్ బాయ్స్, తెలివితేటలు గలవారు అంటూ వారు యుక్తిని కూడా ఉపయోగపెట్టాలని చెప్తూ, యుక్తి కూడా ఒక యోగమేనని, యుక్తి అనగా మన తెలివితేటలకు పోషించేటటువంటిది అని పేర్కొన్నారు. ప్రతి మానవునికి కూడాను నాలెడ్జ్ అంటే జ్ఞానం దండిగా ఉందని చెప్తూ ఒక పట్టికనిచ్చారు. ఆ పట్టికలో ప్రథమ స్థానంలో నాలెడ్జ్ అనగా జ్ఞానం, తరువాత స్కిల్ అనగా నైపుణ్యం, ఆ తరువాత బ్యాలెన్స్, చివరగా ఇన్సైట్ అనగా అంతర్దృష్టి అని అన్నారు. నాలెడ్జ్ అనగా జ్ఞానాన్ని మిస్యూజ్ చేస్తే, అంటే దాన్ని సరిగ్గా ఉపయోగపరచకపోతే, దాన్ని కిల్ చేసినట్లయితే ప్రయోజనం ఉండదని, బ్యాలెన్స్ తప్పుతుందని, నాలెడ్జ్ స్కిల్ ని బ్యాలెన్స్ చేసినప్పుడే సరిగ్గా ఉంటుందని, ఆ బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నప్పుడు ఇన్సైట్ అనగా అంతర్దృష్టి మొదలవుతుందని స్వామన్నారు. అప్పుడు జ్ఞానం లోపలికి వస్తుంది గాని బయటకు పోదు అని స్వామి వివరించారు. ఇంకా మాట్లాడుతూ శ్రీ గోపాల్ శ్రీనివాసన్ గారు, స్వామి సందేశం ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే సదుద్దేశంతో ఎంతో ఆలోచన చేసి కొండంత ఆశతో ఇది అందించారని, దానికి తోడుగా స్వామి కూడా వారికి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించి అందరి చేతులు ఏకమై దీనిని తగిన విధంగా అభివృద్ధిపరచాలని స్వామన్నారు. ఇంకా వివరిస్తూ స్వామి, వ్యక్తిగతంగా మీరు ఆడియో వీడియో అని వేరే వేరే డిపార్ట్మెంట్లలో పనిచేయొచ్చు, కానీ అన్నీ ఏకం చేసి అందరూ ఐకమత్యంగా అన్యోన్యతతో, ప్రేమ భావంతో, భక్తి విశ్వాసాలతో కృతజ్ఞతను తెలపాలని స్వామి చెప్పారు. ఆ కృతజ్ఞత పైపైన నమస్కారాలతో కాదు తెలుపవలసింది, డీప్ గా మనస్సు నుండి ఆవిర్భవించేలా దృఢంగా ఉండాలని స్వామన్నారు. ఈ విశ్వాసంతో పాటు డిటర్మినేషన్ కూడా పెంచుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ చెలించని మనస్సు, భ్రమించని దృష్టితో దాన్ని సారించి పనిచేయాలని స్వామి ప్రబోధించారు. ఏ పనిని, మీ పనిని ఎవరు వాచ్ చేస్తున్నారు అని స్వామి అక్కడున్న పిల్లలను అడుగుతూ తానే సమాధానం కూడా ఇచ్చారు. ఆధ్యాత్మికంగా తానే చూసుకుంటాను అని, భౌతికంగా మాత్రం ప్రొఫెసర్ వెంకట్రామన్ గారు మీ పనిని పర్యవేక్షిస్తారు అని స్వామన్నారు. అంతేకాక ఎంతో ముఖ్యమైన విషయాలు కొన్ని స్వామి చెప్పారు, అవి మనం తప్పకుండా ఈనాడు గ్రహించాలి. సమయం అనగా కాలం చాలా ప్రాముఖ్యమైనది, కాలాన్ని వ్యర్థం చేయకూడదని స్వామంటూ, కాలాయ నమః, కాల కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్ప దమనాయ నమః అని, అంతా కాలస్వరూపమేనని, కాలాన్ని వ్యర్థం చేయకూడదని, కాలం వ్యర్థం చేస్తే జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వారమవుతామని స్వామన్నారు. ఇంకా వివరంగా చెప్తూ స్వామి, మనం జీవితంలో వ్యర్థం చేయకూడదనివి నాలుగున్నాయి. అవి, ఒకటి సమయం వృధా చేయకూడదు, రెండవది ధనాన్ని వృధా చేయకూడదు, మూడవది ఆహారాన్ని వృధా చేయకూడదు, నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైనది శక్తిని అనగా ఎనర్జీని వృధా చేయకూడదు అని స్వామి ఎంతో స్పష్టంగా తెలిపారు ఆ రోజు. ఇక ఎనర్జీని వివరిస్తూ స్వామి, ఏ విధమైనటువంటి ఎనర్జీయో చెప్తూ, మన దృష్టి, మన వినికిడి, మన మాట, మన చేతలు, మన మనస్సు, ఈ ఐదు కలిస్తేనే ఎనర్జీ అవుతుంది. ఈ ఐదు సక్రమంగా సరైన రీతిలో కలిస్తే ఏ కార్యాన్నైనా సరే సక్రమంగా జరిపించగలమని స్వామన్నారు. చివరగా స్వామి చెప్తూ, చెడును చూడొద్దు, ఏది మంచిదో అదే చూడండి. చెడును వినవద్దు, ఏది మంచిదో అదే వినండి. చెడును మాట్లాడద్దు, ఏది మంచిదో అదే మాట్లాడాలి. చెడు ఆలోచించద్దు, ఏది మంచిదో అదే ఆలోచించండి. చెడు చెయ్యొద్దు, ఏ కార్యాలు మంచివో అవి మాత్రమే తలపెట్టండి. ఈ విధంగా జరిపినప్పుడే భగవంతుణ్ణి చేరే మార్గం మనకి తయారవుతుందని అది స్వామి ప్రేమతో ప్రబోధించారు. స్వామివారు ఒక మహోన్నతమైన లక్ష్యంతో, దివ్యమైన సంకల్పంతో ప్రపంచానికి ఆధ్యాత్మికతను, విలువలను అంతకన్నా ఎక్కువగా తమ దివ్యమైన నిస్వార్థమైన ప్రేమను అందించేందుకుగా స్థాపించిన ఈ బృహత్ పథకం రేడియో సాయి. ఈ పవిత్రమైన రోజున ఈ సుకృతాన్ని మనకి ప్రసాదించిన సాయి భగవానునికి కృతజ్ఞతలతో మన మనస్సులను అర్పించి, సాయి అవతార వైభవంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్న ఈ రేడియో సాయిలో నిర్విరామంగా పనిచేస్తూ స్వామి సంకల్పాన్ని నెరవేర్చాలని మా రేడియో సాయి బృందం వారి మనఃపూర్వక ప్రార్థన. ఈనాటి ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో తరువాతి అంశంలోకి వెళ్దాం. నిన్నటి రోజు పరమ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం. సాక్షాత్ నారాయణుడు శ్రీకృష్ణునిగా భూపై అవతారం దాల్చిన సుదినం. ఈ నేపథ్యంలో ఈనాడు మన సాయి కృష్ణునికి గోపాలునితో సమన్వయం చేస్తూ ఈ రెండు అవతారాలయందు అభేదత్వాన్ని విస్పష్టంగా వివరిస్తూ శ్రీ జంధ్యాల సుమన్ బాబు గారు ఇచ్చిన ప్రసంగాన్ని ఈనాడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్ బాంధవుడు, పిలిస్తే పలికే దేవుడు, కోటాను కోట్ల మందికి ప్రాణానికి ప్రాణమోయినటువంటి శ్రీ సత్యసాయనాథుని శ్రీచరణ కమలాలకు హృదయపూర్వకమైన అభివందనాలు చేస్తూ అందరికీ సాయిరాం. స్వామి సన్నిధి నిల్చిన సమయమందు ఆత్మ స్పందించు తన పరమాత్మ కొరకు, మానవుని రూపమందున్న మాధవుండు నిత్య సుఖదాయే పుటపర్తి సత్యసాయి. స్వామి గానము వినుచున్న సమయమందు సామగానము వినుచున్న సరణితోచు, మురళి నూదిడు శ్యామసుందరుని భంగి నిత్య సుఖదాయే పుటపర్తి సత్యసాయి. స్వామి ప్రేమతో పిలిచిన సమయమందు కోటి వీణలు మీటిన సాటియగునే, ప్రాణములు లేచివచ్చును పరవశమున నిత్య సుఖదాయే పుటపర్తి సత్యసాయి. స్వామి పాదాల తలవంచు సమయమందు గంగలో మొంకవైచిన భంగితోచు, పూర్వజన్మల పుణ్యాలు పులకరించు నిత్య సుఖదాయే పుటపర్తి సత్యసాయి. భగవాన్ బాబా హిల్వ్యూ స్టేడియంలో లక్షలాది మంది భక్తులు కూర్చున్నటువంటి ఆ సమావేశంలో ఒక దివ్యమైనటువంటి ప్రకటన చేశారు. ఆనందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలి వచ్చే అని. ఆనాటి శ్రీకృష్ణుడే ఈనాడు సాయి కృష్ణుడై తన వారినందరినీ చూసుకునటం కోసం ఇక్కడకు విచ్చేశాడు అని అన్నారు భగవాన్ బాబా. ఆనందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలి వచ్చే. భగవాన్ బాబా బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ ప్రశాంతి విద్వన్ మహాసభ అయిన తరువాత విలేకరులు కూర్చొని ఉన్నప్పుడు బాబా అన్నారు కదా, ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా అని అడిగారు. అప్పుడు నవకాల్ అనేటటువంటి పత్రికా సంపాదకుడు లేచి, స్వామి మీరు ఎప్పటి నుంచి మహిమలు చూపిస్తున్నారు అని అడిగాడు. స్వామి అన్నారు, చిన్నప్పటి నుంచి, రత్నాకర వంశంలో జన్మించినప్పటి నుంచి, అంతకుముందు షిరిడీలో ఉన్నప్పటి నుంచి, అంతకుముందు కృష్ణుణ్ణి నేనే కదా అన్నారు బాబా. మరొక పర్యాయం బాబా ఇంటర్వ్యూ రూములో అన్నారు కదా, భాగవతం చదివితే భాగవతం అన్నారు. ఈ మాటలన్నీ క్రోడీకరించి దగ్గర పెట్టుకుంటే ఆనాటి కృష్ణుణ్ణి నేనే అని, భాగవతమంతా నా దివ్య చరిత్రే అని స్వామి చెప్పినటువంటి మాటలు దగ్గర పెట్టుకుని ఒక్కసారి కనుక భాగవతం చదివితే అప్పుడు స్వామి యొక్క దివ్య వైభవం తెలుస్తుంది. భాగవతం చదివితే కృష్ణుడి వైభవం కదా తెలిసేది, స్వామి వైభవం ఎట్లా తెలుస్తుంది అంటే, స్వామి సన్నిధికి రాక ముందు గనక మనం భాగవతం చదివితే ఆ దివ్యమైనటువంటి విషయాలన్నీ కూడా నిజమా కాదా అనేటటువంటి అనుమానంలో పడిపోతాం. నిజంగా అలా జరుగుతాయా అని అనిపిస్తుంది, తమాషాగా అట్లా రాసి ఉంటారు అనిపిస్తుంది. స్వామి సన్నిధికి వచ్చాక కనుక చదివితే ప్రతి అక్షరము కూడా నిజమే అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. కొన్ని కొన్ని సన్నివేశాలు చూద్దాం. స్వామి చెప్పారుగా, బాగుపడాలి అంటే భాగవతం చదవాలి బంగారు అని చెప్పి, పాండవులకు హితం చెయ్యాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు హస్తినాపురానికి దుర్యోధనుడి దగ్గరికి రాబోతున్నాడు. దుర్యోధనుడు కూర్చున్నటువంటి రాజులందరికీ కూడా చెప్పాడు కదా, కృష్ణుడు మాయావి, జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరూ కూడా పాదనమస్కారం చేయవద్దు, నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి అన్నాడు. అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. కృష్ణ పరమాత్ముడు రానే వచ్చాడు. వచ్చి చూస్తే అందరూ కూడా సింహాసనాలు గట్టిగా పట్టుకుని అట్లా బిగుసుకుపోయి ఉన్నారు. కృష్ణుడు చూశాడు, ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళంతా అని ఒక్క క్షణంలో విషయమంతా అర్థమైంది ఆయనకి. మెల్లమెల్లగా వచ్చి సరిగ్గా దుర్యోధనుడు కూర్చున్న చోటకి వచ్చి నేలని ఒక్కసారి బొటన వేలుతోటి నొక్కాడు. అక్కడ పల్లమైపోయింది, దుర్యోధనుడు కూర్చున్న చోట ఎత్తైపోయింది. అమాంతంగా దుర్యోధనుడు బోర్ల పడిపోయి కృష్ణుడి పాదాల మీద పడ్డాడు. కృష్ణుడు అన్నాడు కదా, అయ్యో బావా, నువ్వు పాదనమస్కారం చేయాలా, భలే వాడివే, లే 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 అని చెప్పన్నాడు. దుర్యోధనుడికి అర్థం కాల, నేను ఎట్లా పడ్డాను, ఇలా పడిపోయానేంటి నేను అని ఆలోచిస్తున్నాడు. మిగతా రాజులు అనుకున్నారు, దుర్యోధనుడే పాదనమస్కారం చేశాడు, తర్వాత మనం చేయకపోతే ఏమంటాడో, నేను మొత్తం కూడా పాదనమస్కారం చేశాడు. సభ అంతా కూడా కృష్ణమయం అయిపోయింది. స్వామి ఎంతమందినో వ్యక్తిగతంగా 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 దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువచ్చారు. బాగుపడాలి అంటే భాగవతం చదవాలి అన్నారుగా. భాగవతంలో మొట్టమొదటి సన్నివేశం ఒకటి మనకి కనిపిస్తుంది, అది ద్వాపర యుగం. ద్వాపర యుగం ఇంకా 120 సంవత్సరాలు ఉంది. ఆ సమయంలో సమాజం మొత్తాన్ని దానవులు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఆక్రమించి ప్రజల్ని చాలా హింసలు పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆగడాలకి అంతు లేకుండా పోయింది. భూదేవి భరించలేకపోతోంది. భూదేవి దుఃఖితమతి అయ్యింది. ఒకనాడు భూదేవి గోరూపం ధరించి విధాత దగ్గరకు వెళ్ళింది, బ్రహ్మదేవుని దగ్గరకు. బ్రహ్మదేవుడు అన్నాడు, తల్లి ఎందుకని అట్లా కంటనీరు పెట్టావమ్మా అని అడిగాడు. అప్పుడు భూదేవి అన్నది కదా, స్వామి నేను ఈ భారాన్ని భరించలేకపోతున్నాను, ఈ దుర్మార్గుడు ఆగడాలకి అంతు లేకుండా పోతోంది, నేను ఎంతకాలం భరించాలి ఇట్లాగూ, నేను చూడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, నాకు విముక్తి లేదా అని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు కదా, తల్లి ఒక్కసారి నేను వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని సంప్రదించి వస్తాను అని ఆయన వైకుంఠానికి వెళ్లాడు. వైకుంఠములో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగముద్రలో ఉన్నాడు. ఆయన్ని ఆటంకపరచకుండగా బ్రహ్మదేవుడు అక్కడ కూర్చొని పురుష సూక్తం పఠించి ధ్యానముద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయనకి చెవిలో కొన్ని మాటలు వినిపించాయి, త్వరలో నేను యదువంశంలో కృష్ణుడుగా అవతరింపబోతున్నాను, అప్పుడు భూభారం తొలగిస్తానని చెప్పి భూదేవికి చెప్పు అనేటటువంటి మాటలు వినిపించాయి. అనేక అనేక నమస్కారాలు చేసి విధాత వచ్చి భూదేవికి చెప్పాడు, తల్లి కాస్త ఓర్పుతో ఉండమ్మా, ఓర్పుతో ఉండు, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరింపబోతున్నాడు, అప్పుడు భూభారం తొలగిస్తానని చెప్పి చెప్పాడు అని ఆయన చెప్పాడు. భాగవతంలో మొట్టమొదటి సన్నివేశం ఇది. శ్రీ సత్యసాయి పరమాత్ముని దివ్య చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంది. స్వామివారి తాతగారి పేరు కొండమరాజు గారు. ఆయన దగ్గరికి ఒక ఆధ్యాత్మిక పరిణతి కలిగినటువంటి మహానుభావుడు వేంకావధూత అనేటటువంటి ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. షిరిడి సాయినాథుడు శరీరం వదిలిపెట్టిన తరువాత మనస్సు వికలమైపోగా దేశమంతా కూడా తిరిగి తిరిగి వచ్చి పుట్టపర్తి వచ్చి కొండమరాజు గారిని కలుసుకుని కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వేంకావధూత. ఆయన ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి వెళతాడో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆయన శరీరం మీద ధరించినటువంటి వస్త్రాలు ఆయన శరీరం మీద చిరిగిపోవలసిందే. ఆయన ఎవరి తల మీదనైనా చేత్తో స్పృశిస్తే వాళ్ళకి దివ్యమైనటువంటి అనుభూతులు కలిగేవి. ఆయన ఒక ప్రవాహంలో చిన్న కొయ్య ముక్కలాగా అలా తిరుగుతూ ఉండేవాడు. అటువంటి వాళ్ళని అవధూత అంటారు. ఆ వెంకావధూత ఒకసారి వచ్చి కొండమరాజు గారిని పిలిచి పుట్టపర్తిలో ఊరి బయట అరటి తోటలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి ఆయన ఆకస్మికంగా మౌనం వహించాడు. అప్పుడు కొండమరాజు గారు అడిగారు, స్వామి అలా మౌనంగా ఉన్నారేంటి, మాట్లాడరేంటి అన్నాడు. అప్పుడు వెంకావధూత చెప్పాడు, కొండమరాజు భూదేవి ఏడుస్తోందయ్యా, భూదేవి ఏడుస్తోంది అన్నాడు. స్వామి భూదేవి ఏడవటం ఏమిటి స్వామి అన్నాడు. భూదేవి ఏడుస్తోందయ్యా, త్వరలో శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు, నువ్వు ఆయన దర్శనం చేసుకుంటావు కూడా, నా మాట నమ్ము అని ఆయన చేతిలో చెయ్యి వేసి చెప్పాడు వెంకావధూత. కొద్ది సంవత్సరాలకి వెంకావధూత తన శరీరాన్ని పరిత్యజించాడు. సరే, కర్ణాటక జిల్లా, అక్కడ హుస్సేన్పురం అని చెప్పి ఒక ఊరుంది అక్కడ. మరి కొద్ది సంవత్సరాలకి ఈశ్వరమ్మ గారు అష్టమ గర్భము ధరించి ఉంది, 8వ పర్యాయము గర్భము ధరించి ఉంది. అప్పుడు కొండమరాజు గారికి కొన్నాళ్ల కిందట శరీరం వదిలిపెట్టినటువంటి వెంకావధూత కలలో కనిపించి చెప్పాడు, కొండమరాజు నేను ఇదివరకు పుట్టపర్తి వచ్చినప్పుడు నీకు చెప్పానే, గుర్తున్నదా, శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు, శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడని చెప్పాను, గుర్తున్నదా, ఆ నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు, నీ కోడలు ఈశ్వరాంబకు జన్మిస్తున్నాడు అని ఆయన చెప్పాడు. తత్ఫలితమే శ్రీ సత్యసాయి పరమాత్మని యొక్క అవతరణం. భూదేవి యొక్క దుఃఖానికి భగవంతుని యొక్క అవతరణానికి అంత దగ్గర సంబంధం ఉన్నదన్న మాట. భాగవతంలో శ్రీమన్నారాయణుడు దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించాడు అనేటటువంటి మాట ఉంది. మామూలుగా మానవులు పుట్టినప్పుడు ప్రవేశించాడని చెప్పి ఎవరు అనరు, ప్రవేశించాడు అని ఉంది. మరి నేను శ్రీకృష్ణుణ్ణి, శ్రీ మహావిష్ణువుని ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు అవన్నీ చెప్పారుగా స్వామి. అవన్నీ విన్నటువంటి వెంకటగిరి ఆస్థాన పండితుడైనటువంటి రామశర్మ అనేటటువంటి ఆయన ఒకనాడు పుట్టపర్తి వచ్చి మందిరంలో కూర్చొని మందిరంలో స్వామి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన మధ్యలో అన్నాడు కదా, స్వామి మీ జననము ప్రవేశము వల్ల కలిగిందా, ప్రసవము వల్ల కలిగిందా అని అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి కస్తూరి గారికి చాలా బాధ కలిగింది. మనం మన స్నేహితుణ్ణి అడుగుతామా నువ్వెలా పుట్టావు అని? అడగమే. ఈ రామశర్మ ఎవరిని అడుగుతున్నాడు? స్వామిని అడుగుతున్నాడు. మీరు ఎలా పుట్టారు స్వామి, మీ జననము ప్రవేశము వల్ల కలిగిందా, ప్రసవము వల్ల కలిగిందా అని అడిగాడు. ఆ ప్రశ్నలోని అంతరార్థము బాబాకి తెలుసు. బాబా అన్నారు, అక్కడ స్త్రీల వైపు కూర్చున్నటువంటి ఈశ్వరమ్మ గారి వైపు చూసి స్వామి అన్నారు, ఆ రోజు నూతి దగ్గర నీళ్లు తోడుతున్నప్పుడు ఏం జరిగిందో చెప్పు అన్నారు. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పింది, ఆనాడు నూతి దగ్గర నీళ్లు తోడుతూ ఉన్నాను, ఆకాశంలో నుంచి ఒక వినీలమైన గోళము గిరగిరా తిరుగుతూ వచ్చి నా ఉదరములో ప్రవేశించింది, నేను మూర్ఛపోయాను. అప్పుడు మా అత్తగారు లక్ష్మమ్మ గారు వచ్చి సేదతీర్చి ఏం జరిగింది అని అడిగింది. చెప్పాను, ఆకాశంలో నుంచి ఒక నీలమైన గోళము వచ్చి నా పొట్టలో ప్రవేశించింది అని చెప్పాను. ఆవిడంది, ఎవరితోటి చెప్పకు ఈ మాటలు, అపార్థం చేసుకుంటారు, నీ మనసులోనే పెట్టుకో అని చెప్పింది. ఈనాడు స్వామి అడుగుతున్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నాను అని ఈశ్వరమ్మ గారు చెప్పింది మందిరంలో. వెంటనే బాబా అన్నారు, రామశర్మ అర్థమైందా, నా జననము ప్రవేశరీతియే కాని ప్రసవ సంబంధము కాదు అన్నారు భగవాన్ బాబా. ప్రసవ సంబంధము అంటే మానవుడు పుట్టినట్టుగా పుట్టటం, ప్రవేశ సంబంధము అంటే శ్రీమన్నారాయణుడు పుట్టినట్టుగా పుట్టటం అన్నమాట. మధురా నగరాన్ని కంసుడు పరిపాలిస్తున్నాడు, దుర్మార్గ శిరోమణి ఆయన దగ్గర మంత్రిగా ఉన్నాడు మహాభక్తుడైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి అక్రూరుడు. దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారుగా, మనం కూడా అలాగే చేసి ఉన్నాము, చేస్తున్నాము కదా. కంసుడు రకరకాల ప్రయత్నాలు చేశాడు, తర్వాత తెలిసింది వ్రేపల్లెలో శ్రీకృష్ణుడు పెరుగుతున్నాడు అని చెప్పి అక్రూరుణ్ణి పిలిచి అన్నాడు, నువ్వు రథం తీసుకుని వెళ్ళు, అక్కడికి వెళ్లి బలరామకృష్ణుని ఇక్కడికి తీసుకుని రా, ధనుర్యాగం జరుగుతోందని చెప్పు, ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుణ్ణి ఎలా హతమార్చాలో నేను చూసుకుంటాను, నువ్వు వెళితే తప్పకుండా వస్తాడు, నువ్వు వెళ్లి తీసుకురా అన్నాడు కంసుడు అక్రూరుడితోటి. అక్రూరుడు అనుకున్నాడు, పోనీ ఈ విధంగానైనా సరే ఒక్కసారి కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవచ్చు కదా అని లోపల లోపల పరమానంద భరితుడయ్యి రథం మీద వెళ్ళాడు. బృందావనం దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి మనసంతా కూడా ఉప్పొంగిపోయింది. ఈ బృందావనంలోనే కదా కృష్ణుడు ఆటలాడుకున్నది అని. యమునా నది చూశాడు, అక్కడ ఇసుక చూశాడు, ఈ ఇసుకలోనే కదా కృష్ణుడు ఆడుకున్నది అని రథం మీద నుంచి దూకి ఆ పచ్చికలో ఆ ఇసుకలో దొర్లినట్లుగా మనకి భాగవతంలో వర్ణింపబడి ఉంది. శ్రీ సత్యసాయి పరమాత్ముడు దర్శనమిచ్చే సమయంలో ఇది వరకు అక్కడంతా కూడా ఇసుక ఉన్నప్పుడు స్వామి పాద ముద్ర పడినటువంటి చోట అలా గుప్పెడుతో ఇసుక తీసుకుని తెచ్చుకొని పొట్లం కట్టుకుని ఇంట్లో దాచుకుని ఇనబీరు వాళ్ళలో పూజామందిరాల్లో కాస్త నోట్లో వేసుకుని ఎంతమంది అట్లా చేశాము. అట్లా బళ్ళ బళ్ళ ఇస్తాలు ఇసుక ఇలా ఇంటికి వస్తూ ఉండేది మనకి. ఆయన మళ్లీ పోయిస్తూ ఉండేవారు పాప. అంటే భగవంతుని యొక్క పాద స్పర్శ తగిలితే ఆ మట్టి కూడా మారిపోతుంది, రాయి కూడా మారిపోతుంది. బాబా బెంగళూరులో దర్శనం ప్రసాదిస్తున్నారు. త్రయీ మందిరంలో నుంచి వచ్చారు. అక్కడ చెట్టు, చెట్టు కింద కృష్ణ విగ్రహం అప్పుడు అట్లా ఉండేది కదా. దర్శనం ప్రసాదించారు. దర్శనమైన తర్వాత మళ్లీ తమ మందిరంలోకి వెళుతున్నారు. స్వామి ముందు నడుస్తున్నారు, స్వామి వెనకాల ఒక ఆయన కర్చీఫ్ పట్టుకుని నడుస్తున్నాడు. ఇది వరకైతే ఆయుధాలు పట్టుకుని నడిచేవారు కృష్ణుడు వెనకాల, ఇప్పుడు కర్చీఫ్ పట్టుకుని నడిస్తే చాలు వెనకాల. కర్చీఫ్ పట్టుకుని నడుస్తున్నటువంటి ఆయన స్వామి నడిచే దారి ఎట్లా ఉంది అని చెప్పి చూస్తున్నాడు. మామూలు నేల అన్నమాట, మామూలు మట్టి నేల. ఒక చోట ఒక రాయి, పదునైనటువంటి రాయి నేల్లో ఉంది, సగం పైకి ఉంది. ఈ రాయి ఇక్కడికి ఎలా వచ్చింది, స్వామి పాదాలకి తగులుతుందేమో ఈ రాయి అనుకున్నాడు. స్వామి పాదాలకి ఆ రాయి తగలనే తగిలింది అనుకున్నాడు. స్వామి లోపలికి వెళ్ళాక చిన్న గుణపని తెచ్చి తవ్వి దాన్ని తీసి దూరంగా పారేయాలి అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే బాబా అన్నారు ఆయనతోటి, బంగారు ఆ రాతిని అక్కడి నుంచి తీయకు, అది నా స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంది, దాన్ని అక్కడే ఉండని బంగారు అన్నారు. ఓరి నాయనో, ఇదేంట్రా బాబు, రాయి కదా నేనంది, అది అనుకున్నాను మనసులో, రాతిని బయటపడేద్దామని. ఆ రాతిని అక్కడి నుంచి తీయకు బంగారు, అది నా స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంది, దాన్ని అక్కడే ఉండని అన్నారు. అసలు ఈ రోజుల్లో తోటి మానవుల్లోనే అసలు హృదయం ఉందా లేదా అని డౌట్ వస్తుంటే మనకి రాతిలో హృదయం ఉందా అని చెప్పి చూస్తున్నారు స్వామి. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. స్వామి అన్నది ఆ రాయి గురించా, రాయిలాంటి మనుషుల్ని గురించా అని అనిపిస్తూ ఉంటుంది. మలేషియా నుంచి ఒక బృందం వాళ్ళు పుట్టపర్తి వస్తున్నారు. వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఆప్పే ఆయన పేరు, ఆయన అన్నాడు, మీరందరూ కూడా దేవుడు దేవుడు అంటున్నారు, నేను కూడా రావచ్చా మీతో పాటు అని అడిగాడు. తప్పకుండా రావచ్చు రా అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆప్పే అతని పేరు. మొట్టమొదటిసారి వచ్చాడు, వీళ్ళందరూ కూడా అంతకుముందు వచ్చిన వాళ్లే. తీసుకొచ్చారు, కూర్చున్నారు. చిత్రం ఏంటంటే అతనికి ఫస్ట్ లైన్ వచ్చింది. ఫస్ట్ లైన్ లో కూర్చున్నాడు, చూశాడు స్వామిని, చాలా ఆశ్చర్యపోయాడు. దివ్య లోకాల నుంచి భూమి మీదకి వచ్చినటువంటి దేవతాస్వరూపంగా ఆయన కనిపించింది. బాబా ఎట్లా ఉన్నారు స్వామి, ఎట్లా ఉన్నారు, నిజమే మీరంతా చెప్పింది అని పులకించిపోతూ ఉన్నాడు. వచ్చి వచ్చి స్వామి ఆయన దగ్గర నిలబడి అన్నారు కదా, కమ్ ఇన్సైడ్ అన్నారు, లోపలికి రా అని పిలిచారు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు సీనియర్ మోస్ట్ భక్తులం మనం, వీడు జూనియర్ కూడా కాదు, కొత్తగా వచ్చాడు, వీడేమో ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోయాడు, మనమేమో బయట ఉన్నాం, ఇదేమన్నా ధర్మంగా ఉందా అని ఆశ్చర్యపోయారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో ఉతుకుతున్నారు ప్రేమతోటి అన్నమాట. అందుకే మనం కూడా ఒక్కసారి మన కూడా లోపలికి పిలిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. స్వామి ఒక రాగి కడియం సృష్టించారు. బంగారు చెయ్యి పట్టు అన్నారు. అతను ఎడం చెయ్యి ఇచ్చాడు, ఈ చెయ్యి కాదు ఆ చెయ్యి, సరే కుడి చెయ్యి ఇచ్చాడు. ఈ చేతికి ఈ కడియాన్ని ఎందుకు తొడుగుతున్నానో తెలుసా అన్నారు. అతను అన్నాడు, కొంచెం మంచి సమాధానం చెప్దాం అనుకున్నాడు. కుడి చెయ్యి కదా స్వామి అన్నారు. స్వామి ఆ తొడుగుతూ అన్నారు కదా, కుడి చెయ్యి అని కాదు బంగారు, మలేషియాలో నువ్వు హత్యలు చేసేది ఈ చేత్తోనే కదా, అందుకని ఇది తొడుగుతున్నాను అన్నాను. ఎక్కడ మలేషియా, ఎక్కడ పుట్టపర్తి, తాను మలేషియాలో ఒక హంతకుడుగా జీవిస్తున్న విషయం ఈయనకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయి అతడు స్వామి పాదాలు పట్టుకున్నాడు. స్వామి ఇంకెప్పుడు నేను ఇటువంటి పనులు చేయను, నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు అని చెప్పి అన్నాడు. బాబా అంటారు, నాకు కావలసింది మీలో మార్పు అంటారు. మనం సాయి కులవంత హాల్లో సేవ చేస్తున్నామనుకోండి, సేవాదళగా ఉన్నామనుకోండి, ఈ ఆప్యే మనకి తెలుసు ఎలాంటి వాడు. అప్పుడు అతను ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు, అప్పుడు మనం ఏమంటాం, బాబు కొంచెం నువ్వు మూడో లైన్లో కూర్చోమ్మా అని చెప్పేసి ఆయన అట్లా అంటాం, మూడో లైన్లో కూర్చో నువ్వు, ఎందుకంటే ఆయన చరిత్ర అంతా మనకు తెలుసు కాబట్టి. అప్పుడు బాబా ఏమంటారో తెలుసా, బంగారు ఆ రాతిని అక్కడే ఉండని, అది నా స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంది, దాన్ని అక్కడే ఉండని అని బాబా సమాధానం అన్నమాట. అందువల్ల బాబా దివ్య స్పర్శతోటి రాయి, రప్ప, మట్టి, చెక్క అన్నీ కూడా పరమ పావనం అయిపోతాయన్నమాట. షిరిడి సాయినాథుడు ఎక్కినటువంటి టాంగా ఇప్పుడు పుట్టపర్తిలో కొండ మీద మ్యూజియంలో భద్రంగా ఉంచబడింది. దానికంటే అందంగా ఉన్నటువంటి టాంగాలు ఎన్ని లేవు. అలా కాదు, భగవంతుడు దాని మీద అధిరోహించాడు, అది దాని విలువ. అక్కడ అక్రూరుడు పాపం ఆ ఇసుకలో దొర్లుతున్నాడు, గబగబా రథం మీద ఎక్కి వ్రేపల్లికి వెళ్లాడు, కృష్ణుణ్ణి చూశాడు. ఒక్కసారి రథం మీద నుంచి దూకి కృష్ణుడి పాదపద్మాల మీద పడిపోయి అన్నాడు, కదా స్వామి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మీద ఇలా వచ్చాను స్వామి, నన్ను క్షమించవలసింది, ఇది కార్యక్రమం, కంసుడి కార్యక్రమం ఇది అని, ఈ విధంగానైనా సరే నీ దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి వచ్చాను స్వామి అని కృష్ణుడితో చెప్పాడు. కృష్ణుడు పకపక నవ్వి, ఈ కార్యక్రమం అంతా నాకు తెలుసు, తప్పకుండా వస్తాను నేను అని ఆయన బలరాముడు బయలుదేరారు. యమునా నది దగ్గరికి వచ్చారు. అక్రూరుడు నడుపుతున్నాడు. అక్రూరుడు అన్నాడు, కదా స్వామి కాసేపు అట్లా రథం మీద కూర్చోండి, కొంచెం మంచినీళ్లు తాగి సంధ్యావందనం చేసుకుని గబాలను వచ్చేస్తాను అని చెప్పన్నాడు. సరే వెళ్ళిరా అని చెప్పి అన్నాడు కృష్ణుడు. యమునా నది నీళ్లలోకి వెళ్ళాడు, అలా వంగాడు. నీళ్లల్లో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఆదిశేషుని మీద పవళించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు దర్శనం ప్రసాదించాడు. ఆదిశేషుడు అంటే బలరాముడు, శ్రీమన్నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు, బలరామకృష్ణులు ఆ విధంగా యమునానది నీళ్లల్లో కనిపించేటప్పటికీ ఆయన ఆనంద పార్వశ్యంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. బా బా ఎటువంటి దర్శనం ప్రసాదించావు స్వామి అని చెప్పి అనుకున్నాడు. మెల్లిగా నీళ్లల్లో నుంచి బయటకొచ్చి చెట్టు చాటు నుంచి చూశాడు, రథం మీద వీళ్ళు కూర్చున్నారా లేదా అని చెప్పి. ఏ రోజుల్లో వాళ్ళకి ఆ రోజుల్లో డౌటే, వీళ్ళు రథం మీద కూర్చునే ఉన్నారు. మళ్ళా గబగబా వెళ్ళాడు, నీళ్లల్లో చూశాడు. నీళ్లల్లో పరమాద్భుతమైనటువంటి దృశ్యం, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదిశేషుని మీద పవళించి కనిపించాడు. వచ్చాడు మెల్లిగా అక్రూరుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అడిగాడు, జలములు చేరువనున్నవి, పద్యాలని కంగారు పడకండి, హోమియోపతి మాత్రం లాంటివి, జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణిన్ కలుగని చోద్యములు నీకు కానంబడినే అని అడిగాడు. నీళ్లు చూస్తే దగ్గరగా ఉన్నాయి, నువ్వు చూస్తే చాలాసేపు అయింది వెళ్లి, నీళ్లల్లో ఏమైనా వింతలు కనిపించాయా, నేల మీద ఆకాశంలో కనిపించని వింతలు నీళ్లల్లో ఏమైనా కనిపించాయా అని కృష్ణుడు అడిగాడు అక్రూరుణ్ణి. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణిన్ కలుగని చోద్యములు నీకు కానంబడినే అన్నాడు. అప్పుడు అక్రూరుడు నమస్కారం చేసి అన్నాడు, కదా నీలోన లేని చోద్యములే లోకములందు చెప్పరు ఈశ్వర. నీటన్ నేలన్ నింగిరినున్నవి నీలో చోద్యంబులెల్ల నెగడి మహాత్మ అన్నాడు. ఎంత అద్భుతంగా అన్నాడు చూసారా, నీలోన లేని చోద్యములే లోకములందు చెప్పరు ఈశ్వర. కృష్ణుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? ఈశ్వర, జగత్ప్రభు అని పిలుస్తున్నాడు. నీలో లేనటువంటి వింతలు ఏముంటాయి స్వామి? నీళ్లల్లో, నీళ్లల్లో ఉన్నా, నేల మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నీ నుంచి వచ్చినవే తప్ప అక్కడ ఏముంటుంది స్వామి అన్నాడు అక్రూరు. భగవంతుడు భక్తుడు ఎలా మాట్లాడుకుంటున్నారో చూసారా. నేను కనిపించానా అని ఆయన అనలా, నువ్వు కనిపించావు స్వామి అని ఈయనలా. మో ఇద్దరు తక్కువ వాళ్ళు కాదు, చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నారు. సత్యసాయి పరమాత్మని దగ్గరికి ఎస్బి రఘునాథాచార్య గారు వచ్చారు. ఆయన తిరుపతిలో సాంస్కృతిక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా చేశారు, వందలాది పుస్తకాలు రాశారు. ఆయన వచ్చారు, వైస్ ఛాన్సలర్ అయినటువంటి సందర్భంలో ఆ కాగితం పట్టుకుని వచ్చారు. భార్య ఏమో స్వామి భక్తురాలు బాగా, ఆయనేమో కొత్తగా భక్తుడయ్యాడు. స్వామి పర్మిషన్ తీసుకుని మనం జారాలి, రండి రండి స్వామి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వచ్చారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. స్వామి ఏమో అటు చూడరాయే, ఇది డివైన్ టెక్నిక్ వేరు. మనం బీటెక్లు ఎంటెక్లు చూసాం కానీ ఇది డీటెక్, డివైన్ టెక్నిక్. అసలు అటు చూడటమే లేదు, 2 రోజులైపోయింది, 3 రోజులైపోయింది, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఈయన రాత్రి ఇంటికి వెళ్ళి రూములో వాళ్ళ ఆవిడ్ని నానా మాటలు అన్నాడు. నేను తిరుపతి కొండ మీదకి వెళదాం, మనం ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాం వెంకటేశ్వర స్వామి అని చెప్పాను, పుట్టపర్తి వెళ్దాం పుట్టపర్తి వెళ్దాం, ఇదే గోళం నువ్వు ప్రాణం తీసి వదిలిపెట్టావు. ఈయనేమో చూడ్డావు మాట్లాడు, ఏంటి ఎన్ని రోజులయ్యింది వచ్చి మనం అని ఇట్లా ఇంట్లో చిన్న యుద్ధం అయిపోయింది. మన్నాడు బాబా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. పిలిచి ఈయన వైపు చూడకుండా ఆవిడ వైపు, నేను కొండ మీదకి వెళ్లకుండా ఇక్కడ రమ్మని చెప్పానా? రాత్రి అంతా కూడా నిన్ను తిట్టా నన్ను తిట్టా, నిన్ను తిట్టా నన్ను తిట్టా. స్వామి క్షమించండి స్వామి క్షమించండి అని ఈయన స్వామి ఇటేపు చూడల్లా అటేపు చూసి, నేనేమన్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళదని చెప్పానా? నా దగ్గర రమ్మని చెప్పానా? కాగితం పట్టుకుని రాత్రి అంతా నిన్ను తిట్టా నన్ను తిట్టా, నిన్ను తిట్టా నన్ను, స్వామి క్షమించండి స్వామి క్షమించండి అని రాత్రి అంతా నిన్ను తిట్టా నన్ను తిట్టా, నిన్ను తిట్టా నన్ను తిట్టా. స్వామి అన్నారు, అవును అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడికి వచ్చావే, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయిగా అక్కడ అన్నారు. స్వామి ఆయన మీరు ఒకటే కదా స్వామి, ఆయన మీరు ఒకటే కదా స్వామి, అందుకని వచ్చాను అని పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి అన్నారు, దేవుడికి జీవుడికి తేడా ఏంటి బంగారు, చాలా పుస్తకాలు రాశావు కదా. స్వామి అది నాకు సరిగ్గా తెలియదు. అలాగే నువ్వు 100 పుస్తకాలు రాశావు, చాలా పుస్తకాలు, నీకు తెలిసే ఉంటుంది చెప్పు, దేవుడికి జీవుడికి తేడా ఏంటి, ఇదంతా మార్గం కాదు అని చెప్పి ఆయనకి తెలిసిన ఒకటే మార్గం. స్వామి పాదాలు పట్టుకొని, నాకు తెలియదు స్వామి మీరే చెప్పండి. అప్పుడు స్వామి చెప్పారు, సమస్తము తెలిసి ఏమీ తెలియనట్టు ఉండేటటువంటి వాడు దేవుడు, ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినట్టు ఉండేవాడు జీవుడు అని చెప్పి స్వామి, సమస్తము తెలిసి ఏమీ తెలియనట్టు ఉండేటటువంటి వాడు దేవుడు. అంతే కదా స్వామి కూడా అలాగే ఉంటారు, ఏమి తెలియనట్టుగా ఉంటారు, ఏమి తెలియకుండా అన్ని తెలిసినట్టుండేవాడు జీవుడు, ఇది తేడా అని చెప్పన్నారు. భగవంతుడు భక్తుడు అట్లా మాట్లాడుకుంటారు. అక్రూరుడు అన్నాడు, నీలోన లేని చోద్యములే లోకములందు చెప్పరు ఈశ్వర, నీటన్ నేలన్ నింగిననున్నవి నీలో చోద్యంబులెల్ల నెగడి మహాత్మ అన్నాడు. మనకు అనిపిస్తుంది అక్రూరుడు కృష్ణుణ్ణి గురించి అన్నాడా, సత్యసాయి నాథుణ్ణి గురించి అన్నాడా అని చెప్పి. కృష్ణుణ్ణి గురించి చాలా తక్కువ ఉన్నాయి ఉదాహరణలు, స్వామి గురించి వందల వందల ఉదాహరణలు కదా. నీటన్ నేలన్ నింగిని, నీళ్లల్లో వింతలు, నేల మీద వింతలు, ఆకాశంలో వింతలు, అబ్బాబ్బాబ్బాబ్బా. కన్యాకుమారి దగ్గర స్వామి నడుస్తున్నారు, వెనకాల పెద్ద పెద్దలు ఉన్నారు, సూర్య భగవంతం గారు ఉన్నారు. స్వామి అన్నారు, బంగారు సముద్రుడికి ఏమేం పేర్లున్నాయి అన్నారు. స్వామి రత్నాకరుడు అనే పేరుంది అన్నారు. మరి రత్నాకరుడైతే మరి స్వామి వచ్చినప్పుడు మరి బహుమానం ఏమన్నా ఇవ్వద్దా అన్నారు స్వామి. స్వామి మీరు తలుచుకుంటే ఇస్తాడు అని చెప్పి అన్నారు భగవంతం గారు. అప్పుడే ఒక కెరటం వచ్చింది, ఇలా అన్నారు స్వామి, కాసిన నీళ్లు అట్లా అట్లా చుక్కలు 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 పడ్డాయి. ఒక్కొక్క చుక్క ఒక్కొక్క రత్నంగా మారిపోయింది. ఆ రత్నాలన్నీ కలిసి బుల్లి రత్నహారం అయింది. బుల్లి రత్నహారం, పసిపాప తలకి కూడా పట్టదది, అంత బుల్లి రత్నహారం అయింది. స్వామి అన్నారు, ఇది ఎవరు ధరిస్తారు బంగారు అన్నారు. సూరి భగవంతం గారు ఆయన సామాన్యుడు కాదు, ఇందిరాగాంధీ దగ్గర పనిచేసినటువంటి ఆయన మహామేధావి, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అన్నాడు నమస్కారం చేసి, స్వామి మీరే వేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నాడు. భక్తిగానూ ఉంది, ఎట్లా వేసుకుంటాడో చూద్దామని చెప్పి ఉంది. స్వామి తల మామూలు కాదు, ఇంత తల ఉంది, ఇదేమో ఇంత ఉంది, ఎట్లా వేసుకుంటాడో చూద్దామన్నట్టుగా ఉంది. దండం పెట్టి, స్వామి మీరేసుకుంటే బాగుంటుంది అని చెప్పన్నాడు. స్వామి అన్నారు, నువ్వు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టావే అని చెప్పి స్వామి ఇలా లాగేటప్పటికీ ఇంత పెద్ద హారం అయింది, దాన్ని మెళ్ళ వేసుకున్నారు. స్వామి ఎట్లా ఉంది బంగారు అన్నారు. ఆయన ఉలిక్కి పడి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, బంగారపు రత్నహారం ఇలా లాగితే ఇంత పొడుగొస్తుంది ఎక్కడన్నా, ఎట్లా వచ్చింది? స్వామి అటువైపు చూస్తున్నారు ఆయన వైపు, ఎట్లా ఉంది అని. నీ ఫిజిక్స్ ఏమని సమాధానం చెప్తుంది అని బాబా అడుగుతున్నట్లుగా ఆయనకు అనిపించింది. నీటన్ అలా నేలన్ ఉన్న కొద్ది సమయంలో కొంచెం సూక్ష్మంగా అట్లా నేలన్. మా గురువు గారు అనిల్ కుమార్ గారు జపాన్ పర్యటన చేశారు. భగవాన్ బాబా దూతగా జపాన్ వెళ్లారు, థాయిలాండ్ అవన్నీ కూడా. జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ లో ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక ఆవిడ అంది, సార్ నేను ఒక చిన్న అనుభవం చెప్తాను మీకు అని చెప్పేసి అంది అనిల్ కుమార్ గారితో. చెప్పమన్నారు, ఆవిడ చెప్పింది అనిల్ కుమార్ గారితో. ఆవిడికి ఒకటేమైనా ఆయాసం, ఉబ్బసం, భరించలేని ఉబ్బసం ఆవిడికి. ఆ దగ్గు తెరగనక వచ్చిందంటే పాపం తట్టుకోలేదు ఆవిడ, చాలా బాధపడుతుంది. చాలా దేశాలు తిరిగింది, ఎక్కడ నయం కాల. ఎవరో చెప్పారు పుట్టపర్తి వెళ్ళండి ఒక్కసారి, బాబాను దర్శించండి తగ్గుతుంది అని చెప్పారు. ఆవిడ పుట్టపర్తి వచ్చింది, ఒకటో లైన్లో కూర్చుంది, ఒక్కసారి ఆ దగ్గు తెరవచ్చింది. దగ్గు తెరవచ్చి పాపం ఒకటేమైన తలకిందులైపోయింది. స్వామికి దండం పెట్టుకుంటూ కూర్చుంది. ఆ దయామయుడు మెల్లగా వచ్చి 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 ఆవిడ దగ్గర నిలబడ్డారు. ఆవిడ దగ్గర నిలబడి ఆవిడ్ని చూడటంలా ఇటేపు తిరిగి జెంట్స్ వైపు చూస్తున్నారు, వెనకాల ఆవిడ ఉందన్నమాట, సరిగ్గా అక్కడ నిలబడ్డారు. అదే సమయంలో ఆవిడకి ఆ ఉబ్బసపు తెర వచ్చింది, తట్టుకోలేకపోతోంది. అప్పుడు ఆవిడ స్వామిని ప్రార్థించింది, స్వామి నువ్వు తొందరగా అవతలకెళ్ళు స్వామి, ఇక్కడి నుంచి తొందరగా అవతలకెళ్ళు, నేను భరించలేకపోతున్నాను, తొందరగా అవతలకెళ్ళు స్వామి, ఎవరైనా రమ్మని చెప్పి ప్రార్థిస్తారు, వెళ్ళమని ప్రార్థిస్తోంది. ఇక తట్టుకోలేక చివరికి పాపం అలా దగ్గేసింది. కరుణాంతరంగుడైనటువంటి భగవాన్ బాబా వెనక్కి తిరిగి అన్నారు, డోంట్ కాఫ్ మై చైల్డ్, డోంట్ కాఫ్. అంతే, ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్లీ దగ్గు రాలేదండి నాకు అని చెప్పింది. బా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. కొంతమంది డాక్టర్లు చూడండి, ఆ అనారోగ్యం వాళ్ళు చూసేదాకా కూర్చోబెడతారు దగ్గర, దగ్గు వస్తుందన్నా అనుకోండి దగ్గేదాకా కూర్చోబెట్టుకుంటారు. అలాగే బాబా కూడా ఆ దగ్గు ఎలా వస్తుందో చూశారు ఒక్కసారి. డోంట్ కాఫ్ మై చైల్డ్, డోంట్ కాఫ్. ఎక్కడ జపాన్ ఆవిడ, మై చైల్డ్ ఏంటండి బాబు, ప్రేమ ప్రేమ ప్రేమ. సాగరాలు సాగరాలు దాటి ఆయన ప్రేమ. 185 దేశాలలో బాబాని తలుచుకుంటూ బాబా భజన పాడుతూ కన్నీరు విడుస్తున్నారు అని చెప్పంటే ఎవరు సంపాదించగలరండి అంత ప్రేమ? లోకంలో ఎవరు సంపాదించగలరండి? ఒక్క బాబా తప్ప ఎవరైనా సంపాదించగలరా? ఒక భాష కాదు, ఒక జాతి కాదు, ఒక మతం కాదు, ఒకరి లోకం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు మనకి. ప్రపంచ పటం ఇచ్చినా కూడా వాళ్ళ దేశం మనం గుర్తుపట్టలేము. అలాంటి అలాంటి దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి తెలిసింది ఒకటే మాట, సాయిబాబా పుట్టపర్తి, సాయిబాబా పుట్టపర్తి, అంతే. వచ్చి అక్కడ పడిపోతున్నారు. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది, డోంట్ కాఫ్ మై చైల్డ్, డోంట్ కాఫ్. ఎట్లాంటి వాడికైనా సరే హృదయం కరిగిపోవాల్సిందే స్వామి మాటలు. ఆ దయామయుడి మాటలు అట్లా ఉంటాయి. నీటన్ నేలన్ నింగిని ఆకాశంలో బాబా దూతగా అనిల్ కుమార్ గారు జపాన్ నుంచి థాయిలాండ్ వెళుతున్నారు. మరి బాబా దూతంటే ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూడాలి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తీసుకుని ఆయన్ని జాగ్రత్తగా పంపించారు వాళ్ళు. ఆయన అనుకున్నాడు, బా ఇంద్రభవనంలాగుంది ఇది, విమానం ఇంద్రలోకంలాగుంది, ఎంత బాగుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వచ్చింది, స్వామి ఇక్కడ కూడా ఉన్నారా అని చెప్పి. జపాన్ నుంచి థాయిలాండ్ వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఇక్కడ కూడా స్వామి ఉన్నారా అని అనిపించింది. అక్కడ ఎయిర్ హోస్టెస్ వీళ్ళు చదువుకోవటం కోసం ఏదో పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకం పేరు డిస్కవరీ అనే పుస్తకం ఇచ్చింది. ఆ పుస్తకాన్ని అట్ట తిరగేస్తుంటే బొమ్మల పుస్తకం, బాబా ఫోటో, వైఫ్ హియర్, వెన్ ఐ యామ్ హియర్ అని అక్కడ రాసింది. ఓరి నాయనో ఇక్కడే ఉన్నాడు రా బాబు ఈయన. ఆ ఫోటో ఇలా చెప్పగానే సబ్కా మాలిక్ ఏక్ హై అని షిరిడి సాయినాథ్ని, ఓ ఇద్దరున్నారు ఒకళ్ళు కాదు, ఇప్పుడు అనుకున్నాను మరో క్షణంలో స్వామి కనిపించారు బాబా అనుకున్నాడు ఆయన. విమానం దిగుతూ ఆవిడని అడిగాడు, ఈ పుస్తకం నేను తీసుకోవచ్చా అని చెప్పి. అనిల్ కుమార్ గారు చెప్తూ అన్నారు కదా, బహుశా ఆవిడ అనుకుని ఉంటుంది మొట్టమొదటిసారి విమానం ఎక్కాడేమో ఈయన, బొమ్మల పుస్తకం అడుగుతున్నాడు తీసుకోండి పర్వాలేదు అని చెప్పేసాను. సరే ఆయన తీసుకున్నాడు. ఒక ఇంట్లో గెస్ట్ గా ఉన్నారు మేస్టారు, వాళ్ళకి చెప్పాడు, చెప్పారు మేస్టారు ఈ వింత గురించి. ఎంత అద్భుతం, అనుకున్నాను స్వామి ఫోటో షిరిడి సాయినాథుని ఫోటో, చూపిస్తా ఉండండి అని చెప్పి సూట్ కేసు తీసి ఆ పుస్తకం తీసి చూపిస్తే ఎక్కడ ఆ రెండు ఫోటోలు లేనే లేవు. నీలోన లేని చోద్యములే లోకములందు చెప్పరు ఈశ్వర, నీటన్ నేలన్ నింగిననున్నవి నీలో చోద్యంబులెల్ల నెగడి మహాత్మ అని అక్రూరుడు ఎట్లా అన్నాడ్రా బాబు. వీడు అక్రూరుడు సామాన్యుడు కాదు, రాసినటువంటి పోతన అంతకంటే కాదు, ఎంత అద్భుతంగా రాశాడు, ఎంత అద్భుతంగా రాశాడు. పుస్తకంలో ఉంటుందా వింత, నేల మీద ఉంటుందా, నీళ్లలో ఉంటుందా, అన్ని కూడా నీలో నుంచి వచ్చినవి తప్ప ఎక్కడ ఏం ఉండవు స్వామి అన్న. 1993 జనవరి 13వ తేదీనాడు భగవాన్ బాబా ఒకసారి బయటకు వచ్చి జెంట్స్ వైపు వచ్చి అన్నారు, వేర్ ఈజ్ మూన్ మ్యాన్ అన్నారు. 1993 జనవరి 13 వేర్ ఈజ్ మూన్ మ్యాన్ అన్నారు అని ఒక ఫారినర్ ని సెలెక్ట్ చేసి లోపలికి తీసుకెళ్లారు. మన వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది, అరే భలే అన్నారు స్వామి, వేర్ ఈజ్ మూన్ మ్యాన్ అన్నారు, ఏంటో వింత చూడాలి అని చెప్పి అతను లోపల నుంచి వచ్చాడు బయటికి. మూన్ మ్యాన్ ఎవరతను, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చంద్రమండలం మీదకి వెళ్లి అడుగు పెట్టినటువంటి మహానుభావుడున్నాడే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికా నుంచి వచ్చాడు బాబాని చూడటం కోసం. స్వామి అన్నారన్నమాట, వేర్ ఈజ్ మూన్ మ్యాన్ అని. అమెరికా నుంచి వచ్చినటువంటి విషయం తెలుసు కానీ ఎక్కడ కూర్చున్నాడో తెలియదా స్వామికి, మనకి చెప్పటం పిచ్చిమొహల్లారా, నన్ను చూడటం కోసం ఆయన వచ్చాడు తెలుసా అని చెప్పి. సరే అతను ఎట్లా వచ్చాడు బయటికి, ఒక హారం, ఒక ఉంగరం, ఒక వాచి, సరే ఈ మూడు ఒకేసారి చూపించడం కష్టమని చెప్పి ఆ చైన్కే ఉంగరం పెట్టాడు, చైన్కే వాచి వేశాడు, ఇట్లా చూపించుకుంటూ వచ్చాడు, అది మన లెవెల్ ఇది అని చెప్పేసి. హారం, హారానికి ఉంగరం, హారానికి వాచి. అతను కొనుక్కోలేడా, బాబా ప్రేమ, బాబా ప్రేమ. సరే మన వాళ్ళు అడిగారు, బాబు దాదా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం, ఏమన్నారు స్వామి నీతోటి, మూన్ మ్యాన్ అన్నారు ఎందుకని అన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చాను అందుకని స్వామి అట్లా అన్నారు. ఓహో అదే, నువ్వు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వే అబ్బో అని చెప్పి లోపల ఏమన్నారు స్వామి, ఏమన్నారంటే బంగారు నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చావు కదా, అక్కడ ఏం చూశావు బంగారు అని అడిగారు. ఏం చూశానా అని చెప్పేసి ఆలోచించాను. స్వామి అక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు స్వామి అని చెప్పి అన్నాను. అప్పుడు స్వామి అన్నారు, అలా కాదు, నువ్వు పెద్ద సైంటిస్టువి, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పంపించారు, నువ్వేదో చూసే ఉంటావు అక్కడ, ఏం చూశావు అన్నారు. ఏం చూశానబ్బా అక్కడ అని చెప్పి, ఏం చూశాను అక్కడ, మట్టి రాళ్ళు రప్పలేగా. మళ్లీ చెప్పాడు, స్వామి అక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఇంకా ఏమి లేవు స్వామి, మట్టి తప్ప ఇంకేమి లేదు. భలేవాడివే, నువ్వు పెద్ద సైంటిస్టువి, కోటాను కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పంపించారు, నువ్వేదో చూసే ఉంటావు అక్కడ. ఆర్మ్స్ట్రాంగ్ కూడా తెలివిగలవాడే, ఆహా ఈయన దగ్గర ఇలా కాదు, ఈయన వదిలిపెట్టట్లేదు అని స్వామి పాదాలు పట్టుకుని అన్నాడు కదా. స్వామి ఏమైనా వింతలు ఉంటే పుట్టపత్తిలో ఉంటాయి కానీ చంద్రమండలం మీద ఏముంది స్వామి అన్నాడు. ఈ మాట విన్నప్పుడు నాకనిపించింది, వీడు అక్రూరుడు అయి ఉంటాడు ఇదివరకు పూర్వజన్మలో. సరిగ్గా అక్రూరుడు ఇలాగే అన్నాడు, కాకపోతే పద్యంలో రాశాడనుకోండి పోతన. నీలోన లేని చోద్యములే లోకములందు చెప్పరు ఈశ్వర, నీటన్ నేలన్ నింగిననున్నవి నీలో చోద్యంబులెల్ల నెగడి మహాత్మ అని ఎట్లా ఇది అన్నాడు. ఏమైనా వింతలు ఉంటే పుట్టపర్తిలో ఉంటాయి కాని చంద్రమండలం మీద ఏముండవు స్వామి. బా ఎంత బాగా అన్నాడు ఆర్మ్స్ట్రాంగ్ అక్రూరుళ్లాగా అని మనకి అనిపిస్తుంది. భగవాన్ బాబా, భాగవతంలో ఒక మంచి సన్నివేశం ఉంది. బలరాముడు కృష్ణుడు అన్నారు కదా అక్రూరుడితోటి, మేము రథం ఇక్కడ దిగుతాము, నువ్వు ముందెళ్ళిపో కంసుడికి చెప్పు, ఏర్పాట్లు చేసుకోవాలిగా. మరి ఏర్పాట్లు చేసుకుంటాడు, మేము మెల్లిగా నడిచొస్తాము అని చెప్పి వస్తున్నారు. కృష్ణుణ్ణి చూడటం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి వాళ్ళంతా కూడా రాజవీధిలో నిలబడ్డారు నందనందనుణ్ణి చూద్దామని. కృష్ణుణ్ణి గురించి వింటున్నారు కానీ వీళ్ళకి వ్రేపల్లి వెళ్లే ధైర్యం లేదు. మధుర మధుర అంతా కూడా మధురమైపోయింది. ఆ సమయంలో చాలా సన్నివేశాలు జరిగాయి, ఒక సన్నివేశం చూ. ఆ సమయంలో ఒక ఆవిడ ఇంత ఎత్తుంటుంది, చాలా పొట్టిగా ఉంటుంది, వంకర టింకరగా ఉంటుంది, ఒక పెద్ద పళ్ళెం పట్టుకుని ఆ పళ్ళెంలో ఏవో సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళుతోంది. కంస మహారాజు సంస్థానానికి వెళుతోంది. కృష్ణుని యొక్క కరుణా కటాక్షం ఆవిడ మీద ప్రసరించింది. అన్నాడు, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళుతున్నావు, ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికి, నాకిస్తావా, ఈ గంధం ఒంటికి రాసుకుంటాను, నీకు శుభం కలుగుతుంది అన్నాడు. అప్పుడు ఆవిడంది, చక్కని వాడవవుదు సరసంబుల నొంపకుము, ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి, చారు శరీర త్రివక్ర అండ్రు, నే నిక్కము కంసు దాసిని, వినిర్మల లేపన విద్య దాన నన్మిక్కిలి రాజు మెచ్చు, తగమీరు విలేపనములు ధరింపరే. స్వామి, అందాలు అందరికీ వస్తాయా స్వామి? నువ్వు చాలా అందంగా ఉన్నావని అందరూ చూడటానికి వచ్చారు. నేనెట్లా ఉన్నానో నాకు తెలుసు స్వామి. ఇంతమంది ఎదురుగా నాతోటే సరసమాడేది, నేను ఎంత అసహ్యంగా ఉన్నానో నాకు తెలుసు. అందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా, త్రివక్ర త్రివక్ర అంటే మూడు వంకరలు కలది, మూడు వంకరలు కలది అని పిలుస్తూ ఉంటారు. కంసుడికి నేను గంధం అరగదీసి ఇస్తూ ఉంటాను, ఆయన ఒంటికి రాసుకుంటూ ఉంటాడు, ఇది నా వృత్తి. స్వామి అడిగావు కదా, తీసుకో స్వామి ఒంటికి రాసుకో అని చెప్పి అంది. కృష్ణుడు గంధం తీసుకుని ఒంటికి రాసుకున్నాడు. బలరాముడితో చెప్పాడు, రాసుకో నువ్వు కూడా రాసుకో అని చెప్పి ఇద్దరు రాసుకున్నారు. అన్నాడుగా, నాకిస్తావా ఇది, నీకు శుభము కలుగుతుంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆ త్రివక్ర పాదం మీద తన పాదం పెట్టి చుబుకం కింద చెయ్యి పెట్టి అలా అన్నాడు, ఇంతెత్తొచ్చింది. మధురా నగరంలో రాజవీధిలో అందరూ చూస్తూ ఉండగా ఒక కురూపి అయినటువంటి ఆవిడ సౌందర్యవతిగా మారిపోయింది. ఇది అద్భుతమన్నమాట. సత్యసాయి పరమాత్ముని సన్నిధికి రాకముందు చదివితే నిజమే అని చెప్పంటారండి ఎవరన్నా? ఏమో నేను మాత్రం అన్నాను, ఊరికే అట్లా రాస్తారు తమాషాగా, అట్లా ఇలానంగా నేను తెచ్చొచ్చేస్తానండి ఎవరైనా, వికారం రూపం పోయి సౌందర్యవతిగా మారిపోతారా అని అనుకుంటాం. స్వామి సన్నిధికి రండి, ఇప్పుడు భాగవతం చదవండి. సత్యసాయి పరమాత్ముని పుట్టినరోజు పండుగలు కొన్నాళ్లు ఒక రకంగా జరిగేవి. స్వామి వేదిక మీద సింహాసనం మీద కూర్చుంటారు, ఇక్కడ గిన్నెలో నూనె, ఓ పుష్పం, స్వామి ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి ఆ పుష్పాన్ని నూనెలో ముంచి స్వామి సరస్సు మీద అట్లా చల్లి వెళ్లి కూర్చోటం. ఆ మధ్యలో ఎక్కడో కూర్చున్నాడు కస్తూరి గారు. స్వామి అన్నారు, కస్తూరిని పిలు అని చెప్పేసి అన్నారు. కస్తూరి గారు మెల్లిగా లేస్తున్నాడు. కస్తూరి గారు పక్కనే ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన బెంగళూరులో బ్యాంకు మేనేజర్. ఆయన అన్నాడు, ఆ బ్యాంకులో ఈయనకి అకౌంట్ ఉంది కస్తూరి గారికి, అది కారణం. ఆయన అన్నాడు, కస్తూరి గారు మీరు ఎలాగూ స్వామి జుట్టు దాకా వెళుతున్నారు, కొంచెం లాగి చూడండి, నాకు కొంచెం డౌట్గా ఉంది, అది జుట్టో విగ్గో అని అన్నాడు. ఈయన ఇంకా పూర్తిగా లేవల. అప్పుడే ఆయన అనేశాడు, ఈయన లేస్తూ లేస్తూ ఉన్నటువంటి ఆయన, ఈయన ఆయన చెవిలో అన్నాడు, నాకు కూడా డౌటే, చూస్తాను అని చెప్పి అన్నాడు. అక్కడెక్కడో జరిగింది సంభాషణ. తర్వాత వచ్చాడు కస్తూరి గారు, ఇలా నూనె ఇలా ముంచి వేదిక మీకు ఎక్కి స్వామి సరస్సు మీద అలా చల్లుతుంది. స్వామి అన్నారు, లాగి చూడు, జుట్టో విగ్గో తెలుస్తుంది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంత భక్తిగా ఉన్నాను, ఒక క్షణంలో నేను ఎలా మారిపోయాను. త్యజ దుర్జన సాంగత్యం భజ సాధు సమాగమం అంటే ఇదేనేమో. నేను లేస్తున్నాను, పాములాగా ఊదాడు నా చెవులో. పోని ఊదాడండి, నేను ఊదించుకోవాలా? నేనేమన్నాను, నాకు కూడా డౌటే అని అన్నానా? క్షణం చాలు మన మనస్సు వికలమైపోవటానికి. మనం స్వామి భగవంతుడు అని చెప్పి నిశ్చయం చేసుకోవటానికి ఎన్ని వందల సార్లు పుట్టపర్తి చుట్టూ తిరిగి 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 ఈయన భగవంతుడే భగవంతుడే అని చెప్పి నిశ్చయం చేసుకున్నామా? 5 నిమిషాలు ఒకటితో మాట్లాడితే చాలు, మొత్తం ఫలితం అంతా కూడా తీసేస్తాడు వాడు. అందుకే స్వామి అన్నారు, త్యజ దుర్జన సాంగత్యం భజ సాధు సమాగమం అని చెప్పి అని కస్తూరి గారు ఇదంతా కూడా చెప్పారు. స్వామి అన్నారు, తర్వాత మనం అక్కడ కుర్చీలో ఒక ఆవిడ కూర్చుంది, ఆవిడ్ని పిలవు అన్నారు. పిలవబోతుంటే స్వామి అన్నారు, ఆవిడ రాలేదు ఇక్కడికి, మనమే వెళదాం అన్నారు. కస్తూరి గారు ఆ గిన్నె పట్టుకున్నారు, స్వామి అక్కడికి వెళ్లారు. ఆవిడ శ్రీమతి ఎల్లా యాండర్సన్, అమెరికా నుంచి వచ్చింది. 15 సంవత్సరాల నుంచి ఆవిడికి నడక లేదు, కాళ్లు చచ్చుబడిపోయినాయి, సన్నబడిపోయినాయి, రక్తం లేదు, ఎముకలు గట్టిగా లేవు. అక్కడికి వెళ్లి ఆవిడ ఆశ్చర్యపోతోంది, ఎక్కడికి ఎక్కడికి స్వామి అలా వచ్చేస్తున్నారు. వచ్చి ఆవిడ దగ్గర తల వంచి నిలబడ్డారు బాబా. అప్పుడు కస్తూరి గారు ఇచ్చి చల్లమని చెప్పారు. ఆవిడ ఆనంద పారవస్యంతో దిగ్భ్రాంతి చెంది మెల్లిగా చల్లి, ఈ స్వామి మళ్లీ మనకి దొరకడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాడు స్వామి అని స్వామి చెయ్యి గట్టిగా పట్టుకుంది. స్వామి 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 ఏం అడగల ఆవిడ, స్వామి 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 స్వామి. స్వామి కరిగిపోయారు. స్వామి అన్నారు, సరే ఎలాగో పట్టుకుందిగా చెయ్యి, గెట్ అప్ అండ్ వాక్ విత్ మీ అన్నారు. లేచి నాతో నడు అన్నారు. నడవటం ఏమిటి, 15 సంవత్సరాలైంది, అసలు కాళ్ళు ఆటల్లో లేవు, బలం లేదు కాళ్ళల్లో, రక్తం లేదు, కండ లేదు, ఎముకలు లేవు, సన్నబడిపోయి ఉన్నాయి. కమాన్ గెట్ అప్ అండ్ వాక్ విత్ మీ అన్నారు బాబా. అంతే మెల్లి 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 మెల్లిగా లేచింది, 2 అడుగులేసింది. స్వామి చెయ్యి వదిలిపెట్టారు, ఆవిడ అట్లా నడుస్తోంది. కస్తూరి గారు గబగబా స్టేజి మీదకి వెళ్లి మైక్లో ప్రకటించారు, ఈ జన్మదినోత్సవం నాడు భగవాన్ బాబా శ్రీమతి ఎల్లా యాండర్సన్ కి కాళ్లు బహూకరించారు అన్నారు. మధురా నగరంలో కుబ్జకి త్రివక్రకి సౌందర్యాన్ని ప్రసాదించిన సన్నివేశం, ఈ సన్నివేశం ఒకే రకంగా ఉన్నాయా లేదా? వరండాలో కూర్చున్నప్పుడు మా నాన్నగారు చెప్పారు, వరండాలో కూర్చున్నప్పుడు ఎంతమంది ఎంతమంది చక్రాల కుర్చీలో లోపలికి వెళ్లారు గదిలోకి, చక్రాల కుర్చీ బయటికి పంపించేసి వాళ్ళందరూ కూడా నవ్వుతూ వచ్చారు. 100 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 100 మంది. స్వామి అక్కడ నిలబడి ఉన్నారు. ఒక ఆయన వచ్చి పర్మిషన్ అడిగాడు. స్వామి సరే అన్నారు, తీసుకురండి. కారు వచ్చింది, కారు బాగా లోపలికి వచ్చింది. కారులో నుంచి ఒక ఆయన దిగుతున్నాడు. అటు ఇటు ఓ ఇటు 5-6 అటు 5-6 పట్టుకుని నడిపిస్తున్నారు. స్వామి వరండాలో కూర్చున్నటువంటి వాళ్ళకి చెప్తున్నారు, కోటీశ్వరుడు పెద్ద వ్యాయామం, మొదటి నుంచి వ్యాయామం చేసినటువంటి శరీరమే, కర్మ కర్మ అట్లా అయిపోయాడు చూసారా. అటు 5 ఇటు 5 పట్టుకుని నడిపిస్తున్నారు ఆయన. ఎన్ని సంవత్సరాలైందో తెలుసా నడిచి? తీసుకురండి. దగ్గరికి తీసుకొచ్చి స్వామి వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి స్వామి చేయి పట్టుకుని కమాన్ వాక్ అన్నారు. అంతే నడవటం మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూ రూమ్ లో కాదు, బయట వరండాలో. అప్పుడు చూసినటువంటి పార్ట్నర్స్ అన్నారు, జీసస్ కేమ్ అగైన్, జీసస్ కేమ్ అగైన్ అని చెప్పి ఒకటే తప్పట్లు కొట్టారు. సత్యసాయి పరమాత్ముడంటే సామాన్యం కాదు. మనతో కాస్త చనువుగా ఉండేటప్పటికీ ఈయన మామూలు ఆయననేమో అనుకుంటుంది, అంత మాత్రము కాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. మిథిలా నగరాన్ని బహుళాశ్వుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముని కాలంలో మిథిలా నగరాన్ని బహుళాశ్వుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన అప్పుడప్పుడు వెళ్లి ద్వారకకి వెళ్లి, స్వామి మీరొకసారి మిథిలకి రావాలి అన్నాడు. తప్పకుండా తప్పకుండా, స్వామి అలాగే అంటారు, తప్పకుండా తప్పకుండా. ఒక 20 సంవత్సరాల కిందట పాపారావు గారు ముకుందరావు గారు అక్కడ కూర్చొని ఉన్నారు. స్వామి వాళ్ళతో ఏదో మాట్లాడారు, నేను కొంచెం అవతలగా ఉన్నాను. స్వామి అవతల వాళ్ళతో చెప్తున్నారు, విశాఖపట్నంలో నా మందిరం కోటి రూపాయలు పెట్టి కట్టించారు తెలుసా, కోటి రూపాయలు పెట్టి అని చెప్పేసి అన్నారు స్వామి. అప్పుడు వీళ్ళన్నారు తర్వాత నాతోటి, కోటి రూపాయలు అవ్వలేదండి కానీ స్వామి ప్రేమ అది, కోటి రూపాయలు పెట్టి కట్టించారు మందిరం అని చెప్పి ఈ మందిరం గురించి స్వామి చెప్పారు. అలాగే ఎవరు పిలిచినా సరే స్వామి తప్పక తప్పక నేను రానని చెప్పి ఎవరితోటి అన్నా తప్పక తప్పక. కృష్ణుడు అన్నాడు బహుళాసుడితోటి తప్పకుండా వస్తాను. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత వ్యాస నారదాది మహర్షుల్ని తీసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు మిథిలానగరం వచ్చాడు. బహుళాసుడు చాలా ఏర్పాట్లు చేశాడు మహారాజు కదా. అప్పుడు బహుళాసుడు మధ్యలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, స్వామి మీరు ఆతిథ్యం మా అంతఃపురంలోనే తీసుకోవాలి అని. తప్పకుండా తప్పకుండా అన్నాడు కృష్ణుడు. ఇంతలో మిథిలానగరంలో శృతదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని కృష్ణ భక్తుడు. అతను ద్వారకకి అక్కడికి వెళ్లే ఓపిక లేదు అతనికి. కృష్ణుడే ఇక్కడికి వచ్చాడు కదా, గబగబా గబగబా వచ్చేశాడు. అమాంతంగా వెళ్లి కృష్ణుడి పాదాల మీద పడిపోయాడు. ఎవరిని అడగటం చేయటం ఏమీ లేదు, వెళ్ళిపోయి అన్నాడు కదా, స్వామి మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు. ఎవరు? శృతదేవుడు. బహుళాసుడు విన్నాడు, ఏంటి అలా అడగకుండా వెళ్ళిపోతాడు ఈయన, నేను చెప్పాను కదా మా ఇంట్లో భోజనం చేయాలండి కృష్ణుడికి. సరే అన్నాడు. ఇతను గబగబా వెళ్లి మా ఇంటికి రావాలి భోజనానికి అని. స్వామి కృష్ణుడు ఏమన్నాడు? తప్పకుండా అన్నాడు. సరే మధ్యాహ్నం 12 గంటలైంది, భోజనం సమయం అయింది, ఎవరింటికి వెళ్తారో అడుగుదామా అని చెప్పి అనుకున్నాడు బహుళాసుడు. మళ్ళీ ఏమంటాడో ఏంటో నేను అలా కూర్చున్నాను. కృష్ణుడు బహుళాసుడు వైపు చూసి అన్నాడు, మరి బయలుదేరదామా అన్నాడు. తప్పకుండా. మంగళ తూర్య నాదాలు మారుమోగుతున్నాయి, బయలుదేరి ఈ బృందం అంతా కూడా అలా వెళ్లారు బహుళాసుడితో పాటు మహారాజుతో పాటు. శృతదేవుడు అలా నిలబడిపోయాడు. ఓహో, శ్రీమంతులు పిలిస్తే అట్లా వెళ్లిపోతాడన్నమాట భగవంతుడు. ఒక మాట చెప్పొచ్చు కదా తర్వాత వస్తానని, మాట లేదు ఏమీ లేదు అలా వెళ్లిపోయాడంతే మహారాజు పిలిచాడని చెప్పి, నేను మామూలు వాణ్ణి కదా అని పాపం అలా నిలబడిపోయాడు. ఇంతలో శృతదేవుని కొడుకు పరుగు పరుగున వచ్చాడు. నాన్న కృష్ణుడు మన ఇంటికి వచ్చాడు, కృష్ణుడు మన ఇంటికి వచ్చాడు. అలాగా అని ఈయన పరుగులు తీస్తూ ఇంటికి వెళ్ళాడు. కృష్ణుడికి భోజనం పెట్టాడు, మంచి చాప వేశాడు, చాప మీద పడుకోబెట్టాడు. అందరు కూర్చొని భార్య తను కూర్చొని పాదాలు పొత్తటం మొదలుపెట్టారు శృతదేవుడు. కొంతమంది పండితులు చూశారు శృతదేవుడి ఇంట్లో కృష్ణుణ్ణి, గబగబా వెళ్లారు బహుళాసుడితో చెప్పారు. చిన్న పుల్ల పెట్టడం మంచిదని చెప్పి బహుళాసుడితో చెప్పారు, శృతదేవుని ఇంట్లో కృష్ణుణ్ణి చూశాం, ఎంత అద్భుతంగా ఉన్నాడో తెలుసా అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, అరే భోజనం చేసి హంసతూలిక తల్పం మీద పడుకున్నాడు కదా, వీళ్ళేంటి శృతదేవుని ఇంట్లో చూశామని చెప్పి అంటారు అని మెల్లిగా తలుపు తీసి చూశాడు. హంసతూలిక తల్పం మీద కృష్ణుడు పడుకునున్నాడు. తలుపు దగ్గరకేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళింట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు పడుకునున్నాడు, వాళ్ళు పాదసేవ చేస్తున్నారు. అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అని మనం చదువుతూ ఉంటామే ఇదే. సత్యసాయి పరమాత్ముని దివ్య గాథలో ఇటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి, మీరు చాలా చాలా చదివి ఉంటారు. అనకాపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు, సన్యాసి రాజుగారు. ఆయనకు ఒక కూతురు, ఆ కూతురికి మూర్ఛలు. కూతురికి పెళ్లి చేయాలి, మూర్ఛలు ఎట్లాగా అని పెద్ద సమస్యలో ఉన్నాడు ఆయన. ఎవరో చెప్పారు పుట్టపర్తి వెళ్ళండి బాబాను దర్శించండి అని చెప్పి. ఆ రోజుల్లో పుట్టపర్తి వెళ్ళటం అంటే మాటలు కాదు, చాలా చాలా అవస్థలు పడి మొత్తానికి పుట్టపర్తి వెళ్ళాడు. ఒక వారం రోజులు సెలవు పెట్టి పుట్టపర్తి వెళ్ళాడు. స్వామి ఇట్నుంచి అటు ఆ గదిలోంచి ఈ గదిలోకి ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్తున్నప్పుడు స్వామి స్వామి వెయిట్ 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 వెయిట్. మళ్ళీ మన్నాడు స్వామి స్వామి వెయిట్ వెయిట్ వెయిట్. మళ్ళీ సాయంత్రం స్వామి వెయిట్ వెయిట్. అప్పుడు ఈయనకి అర్థం కాల, అక్కడ సేవాదల్ని అడిగాడు, బాబు వెయిట్ అంటే ఉండమనే వెళ్ళమనే అని అడిగాడు. ఉండండి, కాస్త ఓర్పుతో ఉండండి, స్వామి తప్పకుండా చూస్తారు, ఉండండి. అక్కడి నుంచి టెలిఫోన్ లేవు, ఉత్తరాలు లేవు, ఉద్యోగం ఏమైపోయింది తెలియదు, నెల రోజులు అయిపోయింది. అలా 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 నెల రోజులు గడిపేశాడు. ఒక రోజున స్వామి పిలిచి ఇంటర్వ్యూ రూమ్లో విభూతి సృష్టించి అమ్మాయికి నోట్లో వేసి ఇక నుంచి అమ్మాయికి మూర్ఛలు రావు అన్నారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇక నాకు వస్తాయేమో, స్టేట్ బ్యాంకులో ఉద్యోగం ఏమైపోయిందో ఏంటో పరిస్థితి, స్వామి ఇక వెళ్ళొస్తాం, మంచిది వెళ్ళిరండి అని. సరే బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. మన్నాడు ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీసులో ఎవ్వరు కూడా మాట్లాడటం, ఇంత కార్యక్రమం అంతా కూడా పూర్తి చేశారన్నమాట. వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. అప్పుడు ఆఫీసర్ చాలా కోపిష్టివాడు, ఒక కవర్ పంపించాడు, ఇది కూడా వచ్చేసిందన్నమాట. కవర్ తీసి చూశాడు. చూస్తే దాంట్లో ఏమనుందంటే, నువ్వు ఈ నెల రోజుల నుంచి చేసినటువంటి సర్వీస్కి గాను నీకు ప్రమోషన్ రికమెండ్ చేయటం అయింది అని ఉంది. ఈయనకేదో కొంచెం కళ్ళు తిరిగినట్టే అయిపోయింది. అప్పుడు గబగబా ఫ్రెండ్స్ వచ్చి, నేను డాక్టర్ని పిలవమంటావా అది ఇదన్న. ఏం పిలవద్దు, ఏం లేదు, కవర్ చూసి అట్లా అయిపోయింది. కవర్లో ఏముందని వాళ్ళు చూశారు. బాగానే ఉంది కదా, ప్రమోషన్ ఉంది కదా, పడిపోవటం ఎందుకు అని అడిగారు. నేను నెల రోజుల నుంచి రాలేదు కదా, ఈ ప్రమోషన్ ఏంటో నాకు అర్థం కాక అట్లా పడిపోయాను. రాలేదా, నువ్వు రోజు వస్తూనే ఉన్నావు కదా, మాకు కనిపిస్తూనే ఉన్నావు కదా, నువ్వు అసలు ఎప్పుడు మానేశావు అని అడిగారు వాళ్ళు. అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే మొత్తం కూడా సంతకాలు పెట్టేస్తున్నాయి. అప్పుడు ఆయన అనుకున్నాడు, నా స్థానంలో స్వామి ఇక్కడ ఉద్యోగం చేశారన్నమాట అని చెప్పి. స్వామి అన్న రథంతో నీకు ఆ మాట అంటే మనకి భయంగా ఉంటుంది, మాణిక్యం విసిరితే రాయి అయిపోతుందేమో అని. నన్ను ఒక్కడిని తలుస్తూ ఉండండి బంగారు, మీ కర్మ కాలిపోతూ ఉంటుంది, మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను. ఎవరంటారండి ఈ మాటలు, ఎవరంటారు? ప్రపంచమంతా వందలాది దేశాలు భగవంతుడి కోసం చూస్తూ ఉంటే ఆయన ఒక జీవిత కాలం మన మధ్య సంచరించారు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! స్వామిని మనం ఎన్నుకోవటం కాదు, ఆయన మన ఎన్నుకున్నారు. అది ఆశ్చర్యమైనటువంటి విషయం. మన మీద ఎంత నమ్మకము, ఎంత నమ్మకం! అందువల్ల సత్యసాయి పరమాత్మని యొక్క ఈ దివ్యమైనటువంటి మాటలు అన్నీ మనసులో పెట్టుకొని మనము అవలీలగా ఈ సంసార సాగరాన్ని తరింతముగాక. జయ సాయి.
ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని సమాప్తం చేస్తూ, మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. ఇంతటితో గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యి ఉండండి. జై సాయిరాం.